శావలంబనవ సంవత్సరం వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం. ఈ వసంత నవరాత్రులు లేదా శరణ నవరాత్రులు లేకపోతే జగద్గురు నవరాత్రులు అలాగే దత్తాత్రేయ స్వామి పుట్టిన మార్గశీర్ష డిసెంబర్లో వచ్చే నవరాత్రులు, ఇలా మనం ఈ నవరాత్రులు విశిష్టత మాస్టర్ చాలాసార్లు చెప్పారు. ఖగోళ రీత్యా ఈ సమయంలో భగవంతుడి ఆ దివ్య తేజస్సుని మనలో తీసుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. ఇప్పుడే ఎందుకు చేయాలి మేము మార్చి అంటే ఉగాది నుంచి తర్వాత చేస్తామంటే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చినంత ఎక్కువగా దగ్గరగా మనకు అందుబాటులో ఉండే ఆ శక్తి వేరే అప్పుడు ఉండదు. కానీ మాస్టర్ కోరిక ఏంటంటే ప్రతి నెల ఒక అనుష్ఠానం చేసుకోవాలి, 9 రోజులు ప్రతి నెల 9 రోజులు చేసుకోవాలి. అలాగే ఇంకో సాంప్రదాయం ప్రకారం ఈ చరిత్ర పాఠ్యం నుంచి మొదలుపెట్టి ఒక మళ్ళీ జగద్గురు నవరాత్రుల వరకు అంటే గురు పౌర్ణమి వరకు అనుష్ఠానం చేసుకోవడం ఒక పద్ధతి. ఇలాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి, మనం ఏది పైన పాటించవచ్చు. ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించిన సాధన చేసుకోవడం గురుదేవులు మనకు గాయత్రి మహాజ్ఞానంలో ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు, చాలా మందికి ఇన్ని చేయాలా, ఇవన్నీ చేస్తే వస్తుంది, ఈ ప్రశ్నలు చాలా వరకు సహజం. ఎవరైనా సరే ఆకలి వేసిన వాడికి కంచం పెట్టి అన్నం పెట్టామనుకోండి, వాడు ఎంతసేపు తింటాడు, ఆకలి తీరేంత వరకు తింటాడు. దాని అర్థం ఏంటి అంటే తృప్తి చెందాడు అని అర్థం. అలాగే ఈ ప్రశ్న రానంత వరకు చెయ్యాలి, ఇంత ఇంకా ఎంతకాలం చేయాలి, నేను ఇంకా ఎంతకాలం చేయాలి అనే ప్రశ్న ఉందంటే అర్థం ఇంకా వాడు చెయ్యాలి అని అర్థం. పక్క వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. దీనికి సాధనకి అంతేం ఉండదు. అలాగా సాధనలో అసలు ఈ సాధనలన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మనకు బాగా అవగాహన ఉంటే ఇంకా బాగా చేస్తాం. ఇవాళ మనం అసలు లక్ష్యం ఏంటి, ఏమి సాధించడానికి మనం ఇవన్నీ చేసుకోవాలి అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం అనేది ఏదైతే ఉందంటే ఏ దోషాలు లేకుండా ఉంటాం, పరమ పవిత్రంగా ఉండటమే బ్రహ్మం. అంటే ఈ విశ్వం అంతా వ్యాపించిన పరమాత్మతత్వం బ్రహ్మం అంటే వ్యాపించింది అంతే సింపుల్ గా. వాయు ఎక్కడ ఉంటుంది, అంతటా వ్యాపించింది. ఆకాశం ఎక్కడ ఉంటుంది, అంతటా ఉంటుంది. కాబట్టి ఆ వాయువు ఆకాశం అంతటా ఉంటాయి. ఆకాశానికి ఏ దోషం ఉండదు. ఆకాశం సమం బ్రహ్మ, ఆకాశము బ్రహ్మము ఒకటే. బ్రహ్మం ఆకాశం ఏంటంటే మనకి ఎలాగైతే ఒక శరీరం ఉందో అలాగే పరమాత్మకి శరీరం ఆకాశం. కానీ మనం ఆకాశాన్ని పట్టించుకో సాధనలో అదొక చాలా ముఖ్యమైనది. దాన్ని మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు, పరమే వ్యోమన్ రుచో అక్షరే పరమే వ్యోమన్. ఈ రుచిము అంటే రుక్కులన్నీ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా పరమ ఆకాశంలో ఉన్నాయి. పరమాకాశం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం గదిలో కూర్చున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం వింటున్న మీరందరూ మీ మీ గదుల్లో కూర్చున్నారు, నేను చెప్తున్నా నేను నా గదిలో కూర్చున్నాను. అలాగే గదుల్లో ఆకాశం ఉంది, గది బయట కూడా ఆకాశం ఉంది. కానీ గదులు కట్టక మునుపు కూడా ఆకాశం అక్కడే ఉంది. గదులు కట్టి మనం ఏం చేసామంటే గోడల మధ్యలో పెట్టాం. అలాగా మనం గోడలు పెట్టుకుని ఆకాశాన్ని ఈ గదిలో ఆకాశం ఆ గదిలో ఆకాశం ఉంటుంది తప్ప అసలు ఆకాశం ఒకటే. అలాగే చిన్న కొండ ఉందనుకోండి, కొండ చుట్టూ ఆకాశం ఉంటుంది, కొండ లోపల ఆకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఆకాశాన్ని కొండ అనే ఒక భౌతికమైన పదార్థం మధ్యలో ఒక పొర అడ్డు పెడుతుంది. బయట ఆకాశం లోపల ఆకాశం. అలాగే మన శరీరంలో ఆకాశం, మన శరీరం బయట ఆకాశం. ఈ శరీరం బయట ఉన్న ఆకాశమే పరమాత్మ యొక్క శరీరం. మన పరమాత్మని ఇప్పుడు కిషోర్ని చూసి మాట్లాడాలంటే కిషోర్ కేసు తిరిగి అతన్ని చూసి మాట్లాడాలి తప్ప కిషోర్ నేను ఇక్కడ ఉన్నాను హలో అంటే ఎవరితో మాట్లాడినట్టు కదా. అలాగే తేజ ఉంది అమెరికాలో, ఆ అమ్మాయితో మాట్లాడాలంటే హలో తేజ బాగున్నావా, లేకపోతే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారితో మాట్లాడారు, లేకపోతే ప్రసాద్ గారు బాగున్నారు, శైలజ గారు బాగున్నారు. ఇలాగా ఆ వ్యక్తిని చూసి మాట్లాడతాం. అంటే ఆ శరీర ఆకృతిని చూస్తూ శరీరాన్ని చూస్తూ మాట్లాడతాం. ఎవరితో మాట్లాడతాం, ఆ లోపల ఉన్న ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వంతో మాట్లాడుతున్నాం తప్ప శరీరంతో మాట్లాడదు. శరీరమే వినేటట్టయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. శరీరం విందో మనం వింటాం. మనం ఎలా వింటాం, మనస్సు ద్వారా వింటాం. మనస్సు దేని ద్వారా వింటుంది, చెవుల ద్వారా వింటుంది. కాబట్టి మనకు చెవుల్లో వినిపించేవన్నీ మనం మనస్సు ద్వారా మనమే వింటున్నాం. అలాగే కళ్ళ ద్వారా చూసేవన్నీ మనమే చూస్తున్నాం. చర్మం ద్వారా మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, గుచ్చుకుంటూ ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, ఇలాంటి స్పర్శ జ్ఞానం అంతా కూడా చర్మం ద్వారా మనస్సు ద్వారా మనం చూస్తున్నాం, మనం తెలుసుకుంటున్నాం. ఇలాగ మనకు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. మన అనుభవం ఏంటంటే ఈ కర్మేంద్రియాల్లో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం. ఆ జ్ఞానం వల్ల మనం ఏవో కొన్ని కొన్ని పట్టణాలు నిర్మిస్తాం, పల్లెలు నిర్మించుకుంటాం. అయితే పెద్ద పెద్ద ఇప్పుడు ప్రస్తుత యుగంలో అయితే వేరే ప్రపంచం ఏకంగా చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవడం, కుజుడి దగ్గరికి వెళ్ళిపోవడం, అక్కడ ఇల్లు కట్టుకుంటాం, అక్కడ పంటలు పండించేయడం, అక్కడ ఇల్లు కట్టుకోవడం, కాలనీ వేసేస్తా ఉంటాం. హైదరాబాద్లో కూడా కొందరు చంద్రుడి మీద కొన్ని ఎకరాలు కొనుక్కున్నారు. నవ్వు వస్తుంది, మన భూమి మీద తగ్గే వరకట్లేదు, చంద్రమండలంలో వెళ్ళేం వదులుతాం. సరే, అది వేరే విషయం. ఇక్కడ మనకు ఇంద్రియాల ద్వారా మనలో ఉన్న శక్తి ఒక చిల్లు బకెట్లో నీళ్లు తోడుతున్నట్టు. ఒకడు బకెట్కి చిల్లులు ఉన్నాయి, అలా నూట్లోంచి నీళ్లు తోడి గంటలో పోస్తున్నాడు. ఎప్పటికి నిండుతుందంటే ఎప్పటికీ నిండదు, ఎందుకంటే ఆ చిల్లుల్లోంచి నీళ్లు పోతుంది. అలాగా మనలో ఉన్న శక్తి అంతా కూడా ఇంద్రియాల ద్వారా వ్యయమైపోతుంది, ఖర్చు పెట్టుకుంటాం. మనం ఏవో సినిమాలు చూస్తాం, లేకపోతే ఏవో సీరియల్ చూస్తాం, లేకపోతే క్రికెట్ చూస్తాం, లేకపోతే ఇంకో ఫుట్బాల్ చూస్తాం, లేకపోతే ఇంకేదో అది కామిక్ ఏది అలాంటి చెడ్డనే చూడండి. మీరు చాలా మంచి చూస్తాం, చిన్నపిల్లలు నవ్వుకుంటారు సార్, అలాంటివి చూస్తాం. ఏం చూసినా మన కళ్ళ ద్వారా శక్తి ఖర్చు అయిపోతుంది. అలాగే మంచి పాటలు వింటాం, మంచి పాటలు వింటే త్యాగరాజస్వామి కీర్తనలు అలాంటివి పర్వాలి. అలా కాకుండా రకరకాలు ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. మనసు మన శక్తి అంతా కూడా మనలోని శక్తి ఆ మనస్సు ఏం చేస్తుంది, ఆ ఇంద్రియం ద్వారా ఖర్చు పెట్టేసుకుంటుంది. మరి ఖర్చు పెట్టుకోబోదు ఇంకెందుకండి ఇంద్రియాలు. అటు సినిమాలు చూడక, ఇటు మంచి పాటలు చూడక, క్రికెట్ చూడక, ఎందుకు వచ్చింది బతుకు? ఆ ఎందుకు వచ్చింది బ్రతుకు అనే ప్రశ్న ఉన్నవాడికి సరైన ఆన్సర్ వస్తుంది తప్ప, ఇవి చూడటానికే ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఇవి చూస్తున్నాను వాట్ నాట్. తప్పు ఏంటండి అన్నవాడికి ఆన్సర్ ఉండదు. తప్పు ఏంటి అన్నవాడికి సార్ అది తప్పే కాదని వాడు ఉద్దేశం, సార్ రైట్ అని వాడు ఉద్దేశం. మరి బాధలు కష్టాలు మనకున్న సమస్యలు అన్నిటికీ ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకే తప్ప ఈ క్లాసులు మాకు ఇవన్నీ బాగుంటాయి మాకు అక్కర్లేదు మిగతా అన్నవాడికి ఈ క్లాసులు కాదు. వాడు శిష్యుడు కాడు, శిష్యుడు అనేవాడికి చక్కటి డెఫినేషన్ చెప్తారు. ఎవరైతే తన చేతనత్వం గురించి ఆలోచిస్తారో, చేతనత్వాన్ని వికసింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ద లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, మనకు 14 లోకాలు ఉన్నాయి మొత్తం, 7 పై 7 కింద. 7 పై లోకాలు ఏంటి? భూ, భువ, స్వ, మహ, జన, తప, సత్యం. కిందవి రసాతల, కళాతల, అతల, వితల, రసాతల, తలాతల, మహాతల, ఇంకొకటి మధ్యలో ఏదో మర్చిపోయాను, పాతాళం అంటే 7 లోకాలు. వీటి కింద 7 లోకాలు, పై 7 లోకాలు, 7 14 లోకాలు ఏవైతే ఉన్నాయో 14 లోకాలు అన్నింటిలో కూడా జీవులు ఉన్నాయి. మనం మధ్యలో ఉన్నాం భూలోకంలో, అంటే మన పైన 6, మన పైన మన కింద 7 ఉన్నాయి. మధ్యలో మనం కింద నుంచి లెక్క పెడితే 8, పైన నుంచి లెక్క పెడితే 7 ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ భూమి మీద మానవుని భగవంతుడు ఏ ఉద్దేశంతో సృష్టించాడంటే ఆనందంగా ఉండమని. ఆనందంగా ఉండటం కోసం మనం శ్రమ పడుతున్నాం తప్ప ఆనందం అంటే ఏంటో మనకు తెలియదని మహాత్ములందరూ మంచి నోరు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అన్పీసెంట్ చెప్పు, అన్పీసెంట్ అనేవి చాలా గొప్ప వ్యక్తిత్వం. మహాత్మా గాంధీకి ఎన్నో విషయాల్లో ఆమె సలహా ఇచ్చారు, అది కొన్ని విన్నాడు కొన్ని వినలేదు, అది వేరే విషయం. ఆవిడ మనం భగవంతుడితో అనుసంధానం అనేది మర్చిపోయాం కాబట్టి బాధలు పడుతున్నామని కృష్ణుడే భగవద్గీతలో డైరెక్ట్గా చెప్పాడు. మన కర్మలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పాడు అని చెప్పి ఆవిడ ఆ భగవద్గీతని కోట్ చేసి చెప్తుంది. ఎందుకు అది చెప్పుకుంటున్నామంటే, మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మన ఇంద్రియాల ద్వారా ఈ సుఖాలను అనుభవిస్తూ ఇలాగే పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఇలాగ జన్మచక్రంలో తిరిగి ఇబ్బంది పడటానికి కాదు. మనం నేను పరమాత్మ అంశని అని మొదట తెలుసుకొని ఆ తర్వాత అయం ఆత్మ పరబ్రహ్మ, నేను పరబ్రహ్మమునని తెలుసుకుని భౌతికంగా ఈ శరీరంలో ఉండగానే తెలుసుకుని ఈ సృష్టి మొత్తానికి మనం గురుదేవులు అంటారు, నేను వనమా తోటమాలిని అని. అలాగా ఈ సృష్టి అనే ఉద్యానవనాన్ని అందంగా ఉంచడానికి ఏం ప్రయత్నం చేయాలో అవి భగవంతుడి ఆదేశం ప్రకారం చేయటానికి మనందరం భూమి మీద ఉన్నాం. అది మనం ఎందుకున్నామని, మరి ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు, చెవులు ఎందుకు ఇచ్చాడు, నోరు ఎందుకు ఇచ్చాడు అంటే ఇవన్నీ కూడా ఆయన్ని చూడటానికి కళ్ళు ఇచ్చాడు, ఆయన్ని వినటానికి చెవులు ఇచ్చాడు, ఆయన్ని సేవ చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు, ఆయన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చాడు. ఇవి ఏమైనా సరే మనం అలా వాడం. సో మనకు ఉన్న లక్ష్యాన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగించాలంటే ఇటు ఇంద్రియాలకి అటు మనకు మధ్యలో ఒక ద్వారం ఉంది. ఎలాగైతే బయటికి వెళ్ళాం అనుకోండి, ఇంట్లో రావాలంటే తలుపు తెరుచుకుని లోపల రావాలి. ఆ తలుపు ఎలా అంటుందో మనకు మనస్సు అలాంటి తలుపు, మనస్సులోంచి బయటికి రావచ్చు, మనసులోంచి లోపలికి వెళ్ళచ్చు. ఇంట్లోకి వచ్చామన్నా ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళామన్నా అదే తలుపు. అక్కడ ఒకటే ఉండినప్పుడు రెండు ఉండవు, బయటికి వెళ్ళే తలుపు లోపలికి వచ్చే తలుపు. బోర్డు పెట్టుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ ఇన్ అని, ఎగ్జిక్యూటివ్ ఇన్ అని పెట్టుకున్నా అక్కడ కూడా ఉండేది తలుపే, ద్వారం అంతే. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చక్కగా ఈ సాధనలన్నీ ఫస్ట్ ఒక ప్రశ్న, ఆ ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్తారంటే మహాత్ములు, నీ మనస్సు పరమ ప్రశాంతం అవ్వాలి. మనస్సు పరమ ప్రశాంతం అవ్వనంత వరకు ఏ సాధన చేసినా ఇంకా చేయాల్సింది. అదేంటి పరమ ప్రశాంతం అయితే ఇంక చేయక్కర్లేదా, ఇంకా చేయాలి. మొదట మన సాధన గాయత్రి చేసిన శ్రీకృష్ణ శరణం మమ అన్న, లేదా గురుదేవులు ఇచ్చిన అనుగ్రహమాల మంత్రం చేసిన, అదే ఓం రామ్ శ్రీకృష్ణ శ్యామ కమలనైన దత్తాత్రేయ శరణం రామ్ ఓం అని చేసిన మనం ఏమి మొదటి లక్ష్యం ఏంటంటే మన మనస్సు పరమ ప్రశాంత స్థితిని పొందాలి. ప్రశాంత స్థితి పోగొట్టుకునే పరిస్థితులు మనం తెలుసుకుని వాటి నుంచి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పరమ ప్రశాంత స్థితిని చెడగొట్టేది ఏంటి. పొద్దుండి వాడి గురించి చెప్పకండి, నాకు చాలా ఇబ్బంది, కలుసుకుంటే బాధగా ఉంటుంది అనే ఒక వ్యక్తి ఎవరన్నా ఉండే ముందర ఆ వ్యక్తి మీద అభిప్రాయం పోయేంత వరకు వాడే గురువు అని ధ్యానం చేయాలి. అలా చేయనంత వరకు మనలో ఇంకొకళ్ళ మీద శత్రుత్వ భావం పోనంత వరకు మన మనస్సు శాంతంగా ఉంటుంది. దీనికి షిరిడి బాబా ఏం చెప్తారంటే, మనకు ఎవరైతే పడాలనుకుంటున్నామో వాడిలో నేనున్నాను, నాలో అతను ఉన్నాడు అని ధ్యానం చేయమంటాడు. అది మనకు నచ్చిన వాడు సపోజ్ నా కిషోర్ అంటే నచ్చదు, అప్పుడు నేనేం ధ్యానం చేయాలి, కిషోర్ నాలో ఉన్నాడు నేను కిషోర్లో ఉన్నాను అని ధ్యానం చేసుకోవాలి. రోజు ఖర్చు చేసుకుంటే కిషోర్కి నాకు మంచి రాకపో వస్తుంది, అంతకుముందు ఉన్న నాలో ఉన్న శత్రుభావం లేదా చెడుభావం పోతుంది. ఇలాగ మనలో ఉన్న భావాలని ముందర వ్యతిరేకమైన భావాలని క్యాన్సిల్ చేసుకోవాలి. చేసుకుని మనం గాయత్రి మంత్రానికి త్రస్త అయిన విశ్వామిత్రుడు అంటే పేర్లోనే ఉంది, విశ్వానికి అంతటికీ మిత్రుడు గురుదేవుల ఆత్మకథలో ఉంటుంది. నేను రాత్రిపూట హిమాలయాల్లో నడుస్తూ ఉన్నాను, ఎదురుకుండా పులులు ఏనుగులు సింహాలు వెలుగుగుంటులు కోరలు దాచి వస్తూ ఉన్నాయి. ఇలాగా కోరలు ఉన్నవాటి కోరలు లేని వాటి అప్పుడు పక్కన నుంచి నన్ను మైత్రీభావం ప్రకటిస్తూ కదలకుండా అవి ఎలా వాటి దారంబడ వెళ్ళిపోయాయి. జంతువులు మనుషుల కంటే చాలా సులభంగా భావాలను గ్రహిస్తాయి. మనం భయపడ్డాం అంటే ఏమవుతుందంటే అవి కూడా భయపడతాయి. మనలో భయం ఉంటే వాటికి భయం వస్తుంది, వెంటనే అవి భయాన్ని నుంచి ఎందుకు వస్తుంది భయం, వాటికి మనం చంపేస్తాడే ముందు అని భయం ఉంటుంది. కాబట్టి అవి రక్షించుకోవడానికి మన మీద దూకుతాయి, మనం దెబ్బ కొడతాయి. కానీ మనం ఎప్పుడైతే మైత్రీభావంతో ఉన్నాము వాటికి కూడా మైత్రీభావం తెలుస్తుంది. ఓహో మనం వీడు ఫ్రెండ్ అనుకుని పక్కన నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతాం, ఏమీ చేయదు, ఈవెన్ తాచుకోమైనా ఏం చేయదు కదా, పక్క నుంచి ఎలా జరగడం జరుగుతూ ఉంటుంది తప్ప. కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ విల్ పవర్ తెచ్చుకోవాలి, మనలో ఉన్న సంకల్ప శక్తి బాగా ఉండాలి. నేను మిత్రుడిని అంటే మిత్రుడు ఏమో నిజంగా అలాగే ఉండలేను అనుకోండి, నిజంగా మీదకి వచ్చేస్తుంది అని డౌట్ వస్తుంది అనుకోండి, అంటే మనలో ఉంది ఆ వీక్నెస్, వెంటనే అది అటు ఇటు తిరిగి మన దగ్గరికి వస్తుందండి. ఎందుకంటే చాలా సులభంగా క్యాచ్ చేస్తాయి మనలో భావాలను జంతువులు. ఇంట్లో పిల్లిని కానీ కుక్కరు కానీ పెంచేవాళ్ళు చాలా సులభంగా అర్థమవుతుంది వాటిని. ఇవన్నీ ఎందుకంటే మనం చెప్పుకుంటున్నది మనలో ఉన్న భావాలు నెగిటివ్ ఏవైతే పోవాలి, పోయి సద్గుణాలను అలవాటు చేసుకోవాలి. ప్రేమ కరుణ భావ సంవేదనల గంగోత్రి అంటారు గురుదేవుడు. ఈ భావ సంవేదనల గంగోత్రితో మన హృదయం అంతా నిండిపోదు. అప్పుడు ఏమవుతుందంటే మనం జపం చేస్తూ ఉండగా మనకు ఎప్పుడైతే వ్యతిరేకమైన లక్షణాలు లేవు, అంటే షట్ అంటే ఆరు రకాల దోషాలు మనలో ఎప్పుడు ఉండవు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. కామం అంటే అందరికీ తెలుసు, కామం అంటే ఫిజికల్గా బోత్ మేల్ అండ్ ఫీమేల్, అది కాదు కామం అంటే, అది కూడా కామమే కానీ కోరిక, ఆస్ట్రల్ బాడీ అనమాట కామం. క్రోధం, క్రోధం ఎందుకు వస్తుంది, మనం కోరుకున్నాం అవ్వకపోతే క్రోధం వస్తుంది. కాబట్టి కామం తర్వాత వచ్చేది వెంటనే క్రోధం, కామం క్రోధం. లోభం, లోభం అంటే ఏంటి, అయిపోయినేమో ఏమో ఎలాగా ఈ పైసా ఇవాళ ఖర్చు పెట్టేసారు కదా ఎలాగా అనే ప్రశ్న, అలాంటిది ఉండకూడదు. లోభం తర్వాత మోహం, మోహం అంటే ఇది నాది ఇది పోతే ఎలాగా, వీడు నావాడు వీడు మన చేయి జారిపోతాడేమో, నీ గ్రూప్ అంతా మన చేయి జారిపోతే నన్ను ఫాలో అయ్యేవాడు ఎవరు ఉండరేమో, నేను చెప్పింది ఎవడు వెండా, నేను వీళ్ళందరికీ ఒక లీడర్ని, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అటు అన్ని చోట్ల ఉంటాయి, అన్ని సంఘాల్లో ఉంటాయి, ఇవి నా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంటాయి. మోహం, కామం, క్రోహం, లోహం. మోహం అయిన తర్వాత మదం, మదం అంటే ఏంటి, మద పిచ్చ ఉంది అంటారు, ఒక రకమైన పొగరబోతు అనమాట, ఒక రకమైన గర్వం. మాస్టర్ చివరి మాస్టర్ ఏమంటే వాడికి ఉంది నాకు అసూయలు అంటే, ఇవన్నీ కూడా పోవాలి.
ఇవి ఉన్నంతగానే ఏమవుతుందండి, మన మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. అది వినాలి, ఇది వినాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, నేను అంతటి వాడిని అనుకోవాలి, ఇంతటి వాడిని అనుకోవాలి. ఇలాగే మనం అటు డిజైర్ బాడీలోను ఇటు వైటల్ బాడీలో కొట్టుకు పెట్టాడుతూ ఉంటాం, లోవర్ మెంటల్ బాడీలో. అంతే తప్ప హయ్యర్ మెంటల్లోకి వెళ్ళలే. హయ్యర్ మెంటల్లోకి వెళ్ళామంటే మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మౌనం అంటే తెలుసు. మౌనం చెంబడ గురించి చాలా తెలుసుకోవాలి ఉంటుంది ప్రతి వాళ్ళకి. మాస్టర్కి అత్యంత ప్రీతిపాత్రమైనది చెంబడ అని ఆయనే చెప్పుకున్నారు. చెంబడ అంటే ఒక ఫిజికల్ ప్లేస్ అనుకోకూడదు. చెంబడ అంటే భగవంతుడి యొక్క దివ్య ప్రణాళికని వారు తెలుసుకుని దాన్ని ఎక్కడెక్కడ అంటే భూమి మీద అయితే భూమి మీద, వేరే గ్రహం మీద అయితే వేరే గ్రహం మీద, లేదా ఇంకొక అసలు మన సోలార్ సిస్టమే కాకుండా వేరే సోలార్ సిస్టమ్ అయితే ఆ వేరే సోలార్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయటానికి సిద్ధంగా ఉన్న గురువుల సమూహం. ఆ గురువుల సమూహం మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి మౌనము. శంబళతో కాంటాక్ట్ అవ్వాలంటే మౌనంలో ఉండాలంతే. మౌనంలో ఉండాలంటే ఈ ఆరు ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు ఉండకూడదు. ఉండకుండా ఉంటే ఎలాగ అని ప్రశ్న ఉంటే మనం ఏం చేయలేము. ఇందాక అనుకున్నాం కదా అన్నం ఎంతసేపు తినాలని ఎవ్వరు అడగరు. అన్నం తినడం మనకే తెలుసు, అవి చేయి అడిగేసుకుంటాం. అంతే రా ఇంకొంచెం తిందామన్నా కూడా వద్దండి కడుపు నిండింది అని ఎలా అంటాము. నాకు కామం ఉందా, నాకు క్రోధం ఉందా, నాకు లోభం ఉందా అని ఎవరిని ప్రశ్నించక్కర్లేదు. మనం మనకే తెలుస్తుంది అది పోవాలి మనం అంతేని. మనం గురువుకి విన్నవించుకోవాలి, గాయత్రి మాతకు విన్నవించుకోవాలి. అప్పుడు మనం ఆ మౌనంలో ప్రవేశిస్తాం. మౌనంలోకి ప్రవేశించిన దాన్ని గుర్తు చాలాసార్లు చెప్పుకున్నాం, మన ఊపిరి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. గాయత్రి చేస్తున్నారనుకోండి, గాయత్రి మంత్రం ఆగిపోతుంది. అనుగ్రహమాల మంత్రం చేస్తే అనుగ్రహమాల మంత్రం ఆగిపోతుంది. మీ ఊపిరి కూడా ఆగిపోతుంది. ఇంకా ఇంకా చేస్తుంది గుండె కూడా ఆగిపోతుంది. ఏం భయపడకండి, గుండె ఆగిపోయినా ఊపిరి ఆగిపోయినా మనం బతికే ఉంటాం. మనం ఉంటే అవన్నీ పనిచేస్తాయి తప్ప అవి కొట్టుకుంటుంటే మనం ఉండం. మనం ఉన్నాం కాబట్టి బాడీ పనిచేస్తుంది, మనం ఉన్నాం కాబట్టి గుండె కట్టుకుంటుంది, మనం ఉన్నాం కాబట్టి ఊపిరి ఆడుతుంది. ఇంతకీ మనం అంటే ఏంటి? ఆత్మ. సో మనస్సు అనేది లీనమైంది ఎక్కడ? ఆత్మలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ యోగా ప్రాక్టీస్కి భగవద్గీతలో ఇచ్చారు. ఇంద్రియాలు అన్నీ ప్రాణంలో కలిసిపోవాలి, ప్రాణం మనస్సులో కలిసిపోవాలి, మనస్సులో బుద్ధిలో కలిసిపోవాలి, బుద్ధి ఆత్మలో కలిసిపోవాలి, ఆత్మ పరమాత్మలో. ఇది యోగం అంటే. మరి ఇవన్నీ కావాలంటే అవు అని మొదటిదే పరమ ప్రశాంతమైన మనస్సు. ప్రశాంతమైన మనస్సు అంటే ఎక్కడ కదలకుండా గాలికి చెరువు ఉందనుకోండి, చెరువులో చూస్తే మనం పైన ఏమున్నాయి ఆకాశాలు అన్నీ కనిపిస్తాయి నీట్గా క్లియర్గా. మబ్బులు ఉంటే మబ్బులు, చంద్రుడు ఉంటే చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తాయి. అలాగా మన మనస్సు శాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఇంతవరకు మన భౌతిక జీవితంలో ఏదైతే బాగుందో అనుకున్నామో వాటిన్నిటి నుంచి మనలో ఉన్న శక్తి బయటకు వచ్చి అది భగవంతుడి వైపు తిరిగే ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఎక్కడున్నాడంటే, ఆకాశం ఎక్కడుందండి అంటే ఆకాశం అంతటా ఉంది. అలాగా మన చిన్న బూర్రకి అర్థం అవటం మొదలవుతుంది. నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం మెల్లిమెల్లిగా ఇస్తారు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు విడిగా ఉండడు, మళ్ళీ చెప్పుకుందాం, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. మన ప్రయత్నాన్ని చూసి, ప్రయత్నంలో ఉన్న సిన్సియారిటీని చూసి, ప్రయత్నంలో మనం ఎంత చక్కగా నిజంగా చేస్తున్నాం లేదా నాటకం ఆడుతున్నాడు. నాటకం ఆడకుండా నిజంగా చేస్తున్నాడు వీడు పనికి వస్తాడు అనుకునే పరిస్థితి గురువుకి తెలుసు. మనం పైకి చెప్పినా చెప్పకపోయి ఆయనకి చెప్పక్కర్లేదు, ఆయనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తారు? మన ప్రశాంతమైన మనస్సు ఉన్న స్థితిలో మనము అంటే నేను నేను అంటున్నాం. ప్రతి ఒక్కరు ఆత్మ, మనము ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఒక్కొక్కళ్లలో ఉన్న సోల్, జీవాత్మ. కిషోర్, కిషోర్ అనేది శరీరానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. సీతారాం తల్లిదండ్రులు పెట్టిన పేరు. తేజ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. శైలజ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. అరుణ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇలాగా ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరుంది తప్ప అసలు పేరు ఏమి లేదు, అది నేను అంతే. ఆ నేను అనేదే జీవాత్మ. ఈ జీవాత్మ ఎవరు? పరమాత్మ యొక్క ఒక అభిన్నమైన అంగం. కానీ ఈ సృష్టిలోకి వచ్చాడు. ఎలాగైతే ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కింద నీళ్ళల్లో సూర్యుడు బింబం ఉన్నది, ఎదురుకుండా అర్థం పెట్టుకున్నాం, మనం ఉన్న అర్థంలో బింబం ఉంది. అలాగా భగవంతుడు బింబరూపంలో భగవంతుడు మనలో జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ఒక శరీరాన్ని కల్పించుకున్నాడు, ఆ శరీరంతో పనులు చేసుకుంటున్నాడు. ఎందుకు ఉంది అంటే ఇది అనుభవం తెచ్చుకోవడానికి ఉంది అని 15వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు. ఈ అనుభవం ఏంటంటే నేను జీవాత్మని, పరమాత్మ యొక్క అంశని అని తెలుసుకుని ఆ తర్వాత నేను పరమాత్మని అనే జ్ఞానంతో జీవించడం. దానికి గురువు ఏం చేస్తాడంటే రకరకాల సాధనలు ఇస్తారు, ఇచ్చి నువ్వు జీవాత్మని, నీకు శరీరం ఉంది, నీకు మనసు ఉంది, నీకు ప్రాణం ఉంది అని తెలిసేటట్టు చేస్తారు. చేసి ఈ జీవుడు ఆ పరమాత్మతో అనుసంధానం అవటానికి కావలసిన సాధనాత్మకమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అవే దీక్షలు అంటే. సో నువ్వు శరీరం కాదు అనేది ఒక దీక్ష, నువ్వు కోరికల నుంచి బయటపడటం ఒక దీక్ష, నువ్వు వైటల్ బాడీ అంటే అది సాధించాలి ఇది సాధించాలి అని ఓడబడి చేయాలి ప్రపంచాన్ని అంతా నేను గుప్పిట్లో పెట్టేసుకోవాలి ఇలాంటిది అంతటించి బయటపడేస్తాడు, అదొక దీక్ష. అంటే నెక్స్ట్ దీక్ష మనస్సులోంచి బయటపడేస్తాడు, రకరకాల ఆలోచనలు వాటి నుంచి బయటపడతాడు. ఆ తర్వాత జీవుడు పరమాత్మతో అనుసంధానం అవటం ఒక దీక్ష. ఆ తర్వాత ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యి పరమాత్మ యొక్క సంకల్పాన్ని, పరమాత్మ ఏ ఉద్దేశంతో దీన్ని అంతటినీ ఇలా చేశారో దాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానంతో ఆ శక్తితోటి ఏ ఏ పనులు చేయాలో అన్ని తెలుసుకోవడం అదొక దీక్ష. ఆ తర్వాత మనకు ఎక్కడెక్కడ మనకు కార్యక్రమాన్ని నిర్దేశించారో గురువులు అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేది ఒక దీక్ష. ఇలాగ మనకు 9 రకాల దీక్షలు. ఈ 9 రకాల దీక్షల్ని మనకి ఇవ్వటానికే పరమ గురువులు రెడీగా ఉంటారు. శంబళలో ఈ న్యూ వరల్డ్ రిలిజియన్లో మాస్టర్ పాత్ర ఏంటంటే ఇలాంటి దీక్షా కార్యక్రమాలు ఇవ్వటము. ఇదివరకు ఎక్కడైతే అక్కడక్కడ ఇచ్చేవారో రేరుగా, అవన్నీ గ్రూప్గా దీక్షా కార్యక్రమాలు అందరికీ ఇవ్వటం, మనుషులకే కాదు గ్రహాలకు కూడా. అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే శాంతి సహకారం, మనందరం గ్రూప్గా గ్రూప్గా జీవించడం అని ఏదైతే ఉందో అదంతా కూడా శంబళ యొక్క శక్తి. అలాగే ద విల్ టు డూ గుడ్ గుడ్ విల్ మిషన్ అని ఉంటుంది, లూసీస్ ట్రస్ట్ వాడు ఇలాంటివన్నీ కూడా, రెడ్ క్రాస్ సొసైటీ చేసేవాళ్ళు మనం ఇలాంటివన్నీ కూడా, టు ఎలివేట్ హ్యుమానిటీ ఫ్రమ్ ద సఫరింగ్స్, దాన్ని ఫిజికల్ ప్లేన్లో చేయడం అనేది కూడా శంబళ యొక్క కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు మధ్యలో ఇలా చెప్తున్నానంటే ఈ సాధనల యొక్క ముఖ్య ఉద్దేశం మన మనసులో ఉన్న మన వైటల్ బాడీ, మన మెంటల్ బాడీ, అలాగే మన వైటల్ బాడీ, మన యొక్క యాస్ట్రల్ బాడీ, మన ఏదరిక్ బాడీలో ఉన్న లోకాలన్నీ దోషాలన్నీ పోయి పరమ పవిత్ర అవటం ఒకటి, రెండవది మనసు పరమ ప్రశాంతం అవటం. అలా అయితేనే జీవుడు నేను పరమాత్మ ఉన్నాడు ఇద్దరు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ జీవుడు పరమాత్మతోటి ఫోకస్లోకి రావాలి. ఫోకస్లోకి రావాలంటే ఏంటి, వాళ్ళు వీళ్ళు ఒకే లైన్లో ఉండాలి, అంటే పరమాత్మ వైపే మన దృష్టి ఉండాలి. చిన్నప్పుడు మనకు 6వ క్లాసులో ఓ దీపం వెలిగించి 3 అట్టలు పెట్టేవారు, అట్టలకి చిల్లులు పెట్టి అట్టను కాస్త అటు ఇటు జరిపితే ఇక్కడ చివరి పెట్టిన బల్బు చివరి వరకు కనిపించదు వాడికి ఇలా చూస్తే. అదే కనుక ఈ 3 అట్టలు ఒకే లైన్లో ఆ చిల్లులు వచ్చేట్టు పెట్టి దానికి చూస్తే అటువైపు చిట్ట చివరినున్న ఈ క్యాండిల్ కనిపిస్తుంటుంది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్న ఒక ఎగ్జాంపుల్. అలాగ మనం ఫోకస్డ్ అంటే మన దృష్టి మొత్తం భగవంతుడి మీద ఉంది. అలాగ ప్రస్తుతం లేదు అని మనకు తెలియాలి. మనం జీవుడము, మన దృష్టి మన ఫోకస్ అంతా కూడా ఇటు మనస్సు మీద, కోరికల మీద, మన ఆకాంక్షల మీద, మన భౌతిక శరీర అవసరాలు తీర్చుకోవడం మీద ఉన్నది తప్ప మనం భగవంతుడి వైపు మన ఫోకస్ లేదు. భగవంతుడి వైపు ఫోకస్ తెచ్చుకోవటమే సాధన మొత్తము. ఎప్పుడైతే మన మనస్సు శాంతం అవుతుందో అప్పటి వరకు భగవంతుడి వైపు మనం ఫోకస్ అవ్వం. ఎన్నో చేసామండి సాధనలు, ఎన్ని చేసినా మనకి ఏం అర్థం కావట్లేదు అంటే మీకు మనస్సు శాంతం ఇంకా రాలేదు. తైత్రీయోపనిషత్తులో ఒక చోట చెప్తారు పరమ గురువులు అందరూ, పిడుగు పడి అంతా భగ్గు అంటున్నా సరే, మిన్ను విరిగి మీద పడినా సరే చలించని మనస్సు రావాలి. మనస్సు అలా పైకి రాకూడదు, ఇలా కిందకి పడుతుంది, అలా మధ్యలో ఉండదు. మనస్సు ఎప్పుడు కూడా ఈక్వి పాయిస్, ఈక్వి పాయిస్లో ఉండాలి. అంటే తులారాశి ఎలా సంకేతం ఉందో ఈ సిబ్బు కానీ ఈ సిబ్బు కానీ అటు ఇటు పోకూడదు, మధ్యలో స్టాండర్డ్ కదా ఉండాలి, రెండు వైపుల సమంగా ఉండాలి. అలాగే మనం సమంగా ఉండాలి, సమం బ్రహ్మ. అలాంటి స్థితి మనసుకి ప్రయత్నపూర్వకంగా మనం వచ్చేట్టు చేసుకోవాలి, దానికి రాదు. ఏదన్నా చేయండి, మరి ఏదన్నా చేయండి అంటే మరి ఇదే చేయాలంటే మనం ఏడు రాసులకి సారీ ఏడు కిరణాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఏడు కిరణాల్లో ఏదో ఒక కిరణానికి సంబంధించిన వాళ్ళం అవుతాము. ఏదో ఒక గురువు దగ్గర నుంచి ఇవన్నీ జన్మజన్మల నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఆ గురువు చెప్పిన ఫాలో అయితే ఆ గురువు మనల్ని పట్టించుకుంటారు, మనల్ని సుఖంగా ప్రయాణం సాగించేటట్టుగా ఆయన దగ్గరుండి అన్ని చూసుకుంటారు. కాబట్టి వారు చెప్పింది చేయాలి, అన్నీ మంచివే కానీ ఎన్నో మంచిగా ఉన్నా ఎన్నో చేయటం మొదలెడితే ఏది చెయ్యం. అలా కాకుండా ఒకటి చేసుకుంటూ వెళ్ళినా ఏది చేసుకుంటూ వెళ్ళినా ఏడు కిరణాలు చివరికి ఒకే కిరణంలోంచి వస్తాయి, తెల్లడి కిరణంలోంచి. కాబట్టి సెవెంత్ రే వాడు చేసినా తెల్ల రేలోకి వెళ్తాడు, ఫస్ట్ రే వాడు చేసినా ఆ వైట్ రేలోకి వెళ్తాడు, అందరూ పరమాత్మ దగ్గరికే చేస్తాడు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నీ నదీనాం సాగరోగతి అంటాడు. అలాగే అన్ని నమస్కారాలు భగవంతుడికి వెళ్ళినట్టే, కేశవుడికి వెళ్ళినట్టే, నదులన్నీ కూడా సాగరంలోకి వెళ్ళినట్టే మన ప్రయాణాలన్నీ కూడా ఒకే ప్రయాణం సాగుతాయి. ఈ రకంగా మనం తెలుసుకోవడానికి ఈ నవరాత్రి సాధన. కాబట్టి ఈ నవరాత్రినే కాదు, ఎప్పుడు చేసినా సరే ప్రతి నెల ఒక 9 రోజులు సాధన చేసుకోండి మాస్టర్ ఇచ్చారు. అలా చేసినా మన మనస్సు పరమ ప్రశాంతం అవ్వాలి, మనలో ఉన్న దోషాలన్నీ పోవాలి. ఎంత సీరియస్గా మనం చేసుకుంటే అంత తొందరగా మనకు ఈ దోషాలు పోయి మన మనస్సు పరమ ప్రశాంత స్థితి వచ్చి ఆత్మ పరమాత్మలతో సంపూర్ణంగా ఫోకస్లోకి వస్తుంది. అప్పుడేమవుతుంది, దీన్ని ఎలాగ తెలుసుకోవాలి వచ్చిందా లేదంటే, ఒక చోటకి వెళ్ళాం చీకట్లో, అక్కడ ఒక చోట నుంచి లైట్ బయటకు వస్తుంది కిటికీలో వచ్చి, అప్పుడు ఏమవుతుంది ఇంట్లో లైట్ వెలుగుతుంది, అది కిటికీలో నుంచి అన్ని వైపులకి బయటకు వస్తుంది. అది ఎలా తెలుస్తుందో మనకు, మనలోంచి వెలుగు బయటకు వస్తుంది. ఆత్మ యొక్క పరమాత్మ నుంచి వచ్చే వెలుగు ఆత్మ మీద పడి అది ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, చేతుల ద్వారా. అలాంటి వాళ్ళే మాస్టర్స్. వాళ్ళు అక్కడ పక్కన ఉంటే చాలు, మనం తెలియకుండానే ఆనందం ఉంటుంది. మనకు తెలియకుండానే మనకు కొన్ని కొన్ని మంచి జరిగిపోతుంది, మనలో చెడిపోతుంది, మనకు ఆనందం కలగటంతో పాటు రోగాలు పోతాయి. మాకు బాగడతారు మరి వాళ్ళకు ఉంటాయండి అనే పిచ్చి ప్రశ్నలు లేకపోతే, వాళ్ళు ఏవో కారణాల వల్ల ఆ రోగాల్ని ఎవరో మన వాళ్ళ దగ్గర తెచ్చుకుని పెట్టుకుంటారు. మాకు అంత దమ్ము ఉండదు కదా, అందుకని మనం తెచ్చుకోవాలి, ముందర మనం సవరించుకోవాలి ఆ తర్వాత. సో ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదా, ఆయనకు కూడా బీపీ ఉంది కదా, ఆయనకు కూడా షుగర్ ఉంది కదా, ఆయన మనిషే కదా అనకూడదు. గురువుని గురువు మన కోసం ఒక మానవ రూపం ధరించి వచ్చిన పరబ్రహ్మము. కాబట్టి పరబ్రహ్మాన్ని పరబ్రహ్మంగానే చూడాలి. మా బావ, నా అన్నయ్య, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య ఇలా అనకూడదు. అనకూడదంటే అది ఎవరి ఇష్టం వాళ్ళు, మళ్ళీ అంటే అంటారు అనకపోదు అనకూడదు, అది వేరే విషయం. కానీ మనం నేర్చుకోవాల్సిన సిలబస్ ఇంతే, మనస్సు పరమ ప్రశాంత స్థితికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుంది, అంతవరకు ఉంటుంది. ఇది ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత మంచిది. అలానే తెచ్చుకోవడానికి అనుకూలమైన సమయాలు ఈ వసంత నవరాత్రులు, అలాగే శరణ నవరాత్రులు, అలాగే గంగా జయంతిప్పుడు, అలాగే గురు పూర్ణిమప్పుడు, అలాగే దత్తాత్రేయ స్వామి జయంతిప్పుడు, అలాగే వినాయక చవితిప్పుడు. ఈ మాస్టర్ ఈ 5 ఇచ్చారు. అలా కాకుండా ఇంకో చోట ఏం చెప్పారంటే ప్రతి నెల చేసుకోకుండా, ఇది ఎలాగ వీలైతే అలాగ, ఎవరి సాధన మీద శ్రద్ధ, సాధన మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అన్ని నెలలో చేసుకొని గోల్ మటుకు మర్చిపోకుండా చేసుకుంటుంటే చక్కగా అందరూ కూడా మాస్టర్ కోరుకున్న స్థితి సాధిస్తారు. మాస్టర్ ఎవరైనా సరే, కిందసారి చెప్పుకున్నాం, భారతదేశం విడిపోయింది, భారతదేశం విడిపోవడం వల్ల ఎంతో నష్టం ఉంది. ఆ నష్టం పూడ్చాలంటే ఖచ్చితంగా భారతదేశం అఖండ భారతం అవ్వాలి. అఖండ భారతం అవడానికి ఏ శక్తులు అడ్డుపెడుతుంది అవన్నీ తొలగాలి. మనకు అంటే భారతదేశానికి, మన పొరుగులు ఉన్న వాళ్ళకి మధ్యలో చక్కటి స్నేహభావం, శాంతి, సామరస్యం ఏర్పడాలి అని మనం రోజు తలుచుకోవాలి. అలా తలుచుకొని గాయత్రి చేసుకోవాలి. అలాగే మనం ఈ సాధన అంతా చేయడం వల్ల ఏమవుతుందని ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు. అదేంటంటే మనం ఉండం, మనది అనేది ఏం ఉండదు. మనది అనేది ఏం లేకపోతే ఎలాగండి? మనది అంటే అర్థం ఇదంతా భగవంతుడిది అని గుర్తుపెట్టుకోవాలి. అలా చేత కాదు, ఇదంతా గురువుదే. ఇదంతా ఎవరు ఇచ్చారు మీకు ఈ శక్తి అంతా? గురువు, మా గురువే ఇచ్చాడు. నాకేం తెలుసు, నాకేం తెలుసు, అనగాలి ఉండాలి. అది హార్ట్ఫుల్గా అనాలి, ఊరికే నోటి లిప్ మూమెంట్ కాదు, పై పైన ఊరికే రాకూడదు. ఇదంతా మీకు ఏమొచ్చు అంటే, ఇదంతా చదువుకున్నాను అందుకే నాకు వచ్చా అంటే పప్పులో కాలేసింది. చదువుకున్నంత మాత్రాన్ని ఏం కాదు, గురువు ఇస్తే వస్తుంది. ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. కాబట్టి ఈ మీకు ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ నా గురువు ఇచ్చాడు, మీకు ఈ శరీరం ఎంత అందమైంది వచ్చింది నా గురువు ఇచ్చాడు. ఖచ్చితంగా అనగానే ఉండాలి. ఈ శరీరం ఎవరికైనా తెలిసినా మనం అందంగా పడతాం, వికారంగా పడతాం, నోబడీ నోస్. మనం ఏదో ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి అందమైన బాడీ వచ్చేసింది, తప్పు. బోల్డ్ మంది ఉన్నారు మనం, వాళ్ళకి రావట్లేదు. అలా కాదు, మనం మనకిచ్చినంతా భగవంతుడు ఇచ్చాడు, మనకిచ్చినంతా కూడా గురువు ఇచ్చాడు అని ఎవరైతే సిన్సియర్గా చెప్పగలరో అలాంటి వాళ్ళకి వాళ్ళదంటే ఏం లేదు, అంతా గురువుదే. ఈ శరీరంతో సహా నా గురువుదే, ఈ మనస్సు నా గురువుదే, ఆత్మ గురువుదే అనగలిగి ఉండాలి. ఊరికే నోట్లో హార్ట్ఫుల్గా అన్న వాళ్ళకి ఏమొస్తాయంటే జై గురుదే, సువిజ్ఞానము వస్తుంది. సువిజ్ఞానము మామూలుగా విజ్ఞానం అంటేనే చాలా గొప్ప విషయం, జ్ఞాన విజ్ఞాన యోగం ఉంటుంది భగవద్గీతలో. అలాంటిది సువిజ్ఞానం వస్తుంది అంటే సూక్ష్మమైన చాలా కష్టమైన గహనమైన విషయాలన్నీ కూడా సృష్టిలో ఉన్నవి అర్థమవుతాయి. అలాంటి విషయం మనకు తెలియడానికి ఈ శరీరం భగవంతుడిది అని గుర్తుండాలి. ఈ శరీరం నాది అనకూడదు సీతారాం. ఈ శరీరం ఎవరిదండి అంటే నాది అన్నాడు అనుకోండి సీతారాం, ఇప్పుడు చెప్పుకున్నాడ పుష్కాక్షి. మనం రోజు గుర్తు చెప్తారు, ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. మాస్టర్ చాలా చోట్ల చెప్తారు, ఇది పితృదేవతలు కల్పించుకున్నారు ఈ శరీరాన్ని, ఇప్పుడు తెలియట్లేదు. దేవతలు సృష్టించారు ఈ శరీరం, మీరు కాదు అని చెప్తారు. మరి నాది కాదన్నప్పుడు ఇంకా నాకెందుకు దీని మీద ఇంట్రెస్ట్ అని మొహం కట్టుకోవడం మానేయడం, దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం మానేయడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. భగవంతుడిది ఈ శరీరం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు, ఇద్దరు మాట్లాడుకున్నారు గాంధీ గారు రవీంద్రనాథ్, ఏంటి నువ్వు బ్రహ్మాండంగా సెంట్లు పోస్తావు, బట్టలు బ్రహ్మాండంగా వేసుకుంటావు అంటే, ఈ భగవంతుడు ఆలయం, దేహం భగవంతుడు ఆలయం కదా, దీన్ని చక్కగా ఉంచాలి, అంతేగాని ఇంకోలా ఉండకూడదా అంటాడు. కరెక్ట్, అలా ఉండాలి. అంటే గాంధీ గారిలా ఉండకూడదని కాదు, ఆయన దీక్ష అలా తీసుకున్నాడు కాబట్టి ఆయన అలా ఉన్నాడు. మామూలుగా అయితే ఇది దేహం దేవాలయం, దేవాలయం ఎవరిదండి? భగవంతుడు. కాబట్టి ఈ దేహం ఎవరు? భగవంతుడు. ఈ దేవాలయంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి, అలాగే ఈ దేహంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి దేహంతో సహా. ఆ దృష్టి చెదరకూడదు ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు సపోజ్ కిషోర్కి ఒక టార్గెట్ ఇచ్చారు ఈ మార్చిలో, ఇప్పుడు ఏప్రిల్ నుంచి మొదలైంది కొత్త సంవత్సరం ఫైనాన్షియల్లీ, నెక్స్ట్ మార్చికి టార్గెట్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం? టార్గెట్ ఎదురుకుండా పెట్టుకుంటాం, ఎంత రీచ్ అయిందో చూసుకుంటూ ఉంటాం. అలాగే మనం టార్గెట్ పెట్టుకున్నట్టుగా మనకు గురుదేవులు ఇచ్చిన ఏమైతే ఉన్నాయో ముఖ్యమైనవి కాగితం మీద రాసుకొని మన వర్కింగ్ టేబుల్ ఏదైతే ఉందో దాని దగ్గర పెట్టుకుని రోజు చూసుకుంటూ ఉంటాం. ఎస్, ఇది పాటి ఇచ్చాం లేదా, పాటి ఇచ్చాం, ఇది పాటి ఇచ్చాం. కాబట్టి డైరీ మాస్టర్ ఆల్రెడీ ఇచ్చారు, ఇదివరకు చెప్పుకున్నాం. డైరీలో ఉన్న ప్రతిదీ డైరీ రోజు చూసి తెప్పడం అంత కష్టం అనుకుంటే, ఆ డైరీలో రాసినవే ఒక చిన్న కాగితం మీద రాసుకుని రోజు మనకు కంటెక్ట్ కనిపించేట్టు పెట్టుకుని అవి చేస్తున్నాం లేదా చేస్తున్నాం చూసుకుంటూ ఉన్నాం. సాధన అంతేనే 24 గంటలు మాత్రమే చేసేది, అంతే తప్ప ఏదో గంట సేపు చేసి అమ్మాయి అయిపోయింది వాళ్ళకి సాధన అనేది కాదు. ఇవన్నీ మీకు చెప్పినవే మాస్టర్, మళ్ళీ మనం వాళ్ళు ఎందుకు చెప్పుకుంటూ ఉంటాయి. ఆయన కోరుకున్న స్థితి మనందరికీ రావాలి. ఎస్, నేను అనుకున్నట్టుగా నా వాళ్ళను నా వాళ్ళని తగ్గుతున్నారు అని సంతోషించాలి. గురువుని సంతోషపరచడం కంటే మనకు ప్రపంచంలో మనం జన్మనెత్తినది ఇంకొకటి ఏమీ ఉండదు. గురువుని సంతోషపరచగలగటం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఆయన ఎలా సంతోషిస్తాడు? ఆయనలాగా తయారవుతుంటే సంతోషిస్తాడు, తప్ప ఇంకోలా కాదు. సింహం సింహంలాగే ఉండాలి, అంతేగాని సింహం పిల్లిలాగా ఉండాలి. అవన్నీ గుర్తుపెట్టుకుని మీరందరూ మాస్టర్ కోరుకున్న విధంగా ఈ 9 రోజులు చక్కగా సాధన చేసుకున్నారు, చాలా సంతోషం. మీకు చెప్పారు కానీ నేను కొన్నే చేసుకున్నాను. ఈ ఈ రకమైన మేము ఎందుకు చెప్పుకుంటా ఉంటాము, ఒక ఆయన రామాయణం రాసిన ఆయన అడిగారు విశ్వనాథ సత్యనారాయణ గారు, నువ్వు ఆల్రెడీ చాలా మంది రాశారు కదా, మీరు ఎందుకు రాశారు రామాయణం మళ్ళీ అన్నా. ఆయన అంత చమత్కారంగా చెప్పాడు సమాధానం, నువ్వు రోజు తింటావు కదా అన్నం మళ్ళీ ఎందుకు తింటావు. అలాగా ఎంతమంది రాసిన రామాయణం, ఆ రాముడు సీత ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నా అవి ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేవి. వాటి గురించి ఎంత చెప్పుకున్నావు, ఆ కళ్యాణ గుణాలు ఉన్నాయి, భగవంతుడి లక్షణాలు, అవి ఎంత తెలుసుకున్నా ఇంకా వాటికి అంతు లేదు. అందుకని ఎవరు రాసినా మళ్ళీ మళ్ళీ, ఎంత రాసినా మళ్ళీ మళ్ళీ, రాస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే గురువు తనలాగా ఒకడు అవుతున్నాడంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుందంటే చెప్పలేము, పులకించిపోతుంది భూమి. మేడం బ్లావెట్స్కి రాస్తుంది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో, ఒకడు బుద్ధత్వం పొందితే ఆ భూమి మొత్తం పులకిస్తుంది. భూమి పులకించిందంటే చూడండి, ఆ భూమికి ఆ వ్యక్తి సాధన ద్వారా ఎంత సేవ చేసిన వాడు అవుతాడు. మనం మనల్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నాం సాధన ద్వారా. అట్ ది సేమ్ టైం ఈ భరతమాత లేకపోతే భూమాత, భరతమాత కంటే భూమాత కూడా చాలా సంతోషిస్తుంది. అహో నా మీద, నా ఈ భూమి మీద పుట్టిన ఒకడు బుద్ధత్వం పొందాడు, ఇంకొక చోటకి వెళ్ళి సేవ చేసే భాగ్యం నా పుత్రుడికి కలిగింది ఆయన అని జగన్మాత, జగన్మాత అంటారు భూమిని. జగన్మాత సంతోషిస్తుంది సార్, మరి జగన్మాత సంతోషిస్తుంది ఎందుకంటే భగవంతుడి ఒక భార్యలో భూదేవి, ఇంకొక ఆవిడ వెంకటేశ్వర స్వామి భూదేవి, లీలాదేవి, పద్మావతి, ఇలాగా విష్ణుమూర్తి భార్యలలో భూదేవి కూడా ఉన్నారు కదా, లక్ష్మీదేవి ఉంది, భూదేవి ఉంది. మనకు అలాంటి పరమాత్మ యొక్క భార్య, వాళ్ళిద్దరికి పుత్రులు, మనం మన తల్లి ఎంత సంతోషిస్తుంది మనం చూసి. సో మనం చూసి ఎందుకు యూజ్ చేసుకోవడం అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని చేసుకోకూడదు. షేక్స్పియర్ మొహం పెట్టుకోవద్దు చక్కగా. ఏంటో వెంకటేశం షేక్స్పియర్ మొహం పెట్టాడు అంటాడు గిరీశం నాటకంలో. అలా మనం వెంకటేశం మొహం పెట్టకూడదు, గిరీశం మొహం పెట్టకూడదు, షేక్స్పియర్ మొహం పెట్టకూడదు. ఎస్, నా గురువు ఇలాంటి వాడు కాబట్టి నేను అలాంటి వాళ్ళ తయారవుతాను. గురువు ఇది చేసి ఇంకో ఇంతవరకు వచ్చింది, నేను తర్వాత కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనే ఒక స్వచ్ఛమైన సంకల్పంతో మనం పనిచేయాలి. ఈ మౌనంలోకి వెళ్తేనే దివ్య సంకల్పాలు మనకు తెలుస్తాయి. లేకపోతే ఊరికే మాట్లాడినట్టు కూడా నా చేయి ఇచ్చే అంటే ఏదో చేయమని చెప్పాడు అనుకుంటాం అంతే తప్ప ఆ సంకల్పం వెనకాల ఉన్న గొప్పదనం అర్థం కాదు. మనం మౌనంలో ఉంటేనే గురువు యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మనం ఒక క్యాసెట్ వింటున్నాం మాస్టర్, ఒక పుస్తకం చదువుతున్నాం, దాని ముందు కాసేపు ప్రాక్టీస్ చేయాలి మౌనంలోకి వెళ్ళి. మౌనంలోకి వెళ్ళి మాస్టర్ పుస్తకాలు చదవాలి, మౌనంలోకి వెళ్ళి మాస్టర్ క్యాసెట్లు వినాలి, మౌనంలోకి వెళ్ళి ఆయన యూట్యూబ్లో పెట్టిన ఏమన్నా వీడియోలు అవి చూడాలి, అలాగే మౌనంలోకి వెళ్ళి పరమ పూజ గురుదేవులను చదవాలి. ఇలాగ ఏ గురువు పుస్తకం చదివినా ఫస్ట్ మనం మౌనంలోకి వెళ్ళాలి. మౌనంలోకి వెళ్ళాలంటే వేరే ఆలోచన లేని స్థితిలో ఉంటూ మొత్తం మన అటెన్షన్ అంతా ఆ పుస్తకంలో ఉన్న అక్షరాలలో ఉన్న జ్ఞానం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేయటమే మనం చేయాలి. ఏ రకంగా ఈ సృష్టి మొత్తం భగవంతుడి శరీరం, ఆ సృష్టిలో ఏదైతే ఉందో అది ఈ శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం కూడా భగవంతుడి శరీరం అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఇది నాది అనకూడదు, నాదేం చెప్పి చేయి కోసేసుకుంటాను నేను చచ్చిపోతాను అనకూడదు. ఈ శరీరం నాది కాదు కాబట్టి దీని మీద అధికారం లేదు. ఇలా కొడుకు చచ్చిపోవడాలు, చేతి వేసుకోవడం, లేకపోతే ఊరేసుకోవడం, లేకపోతే పైన దూకి చచ్చిపోవడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ శరీరం భగవంతుడు. ఒకళ్ళు మీకు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, దాచిపెట్టరు అబ్బాయి 10 రోజుల తర్వాత వస్తాడు, ఏం చేయాలి, జాగ్రత్తగా తీసి ఇవ్వాలి మళ్ళీ. అలాగే భగవంతుడు మాకు ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి ఈ శరీరం, కబీర్దాస్ అంటాడు నాకు భగవంతుడు శరీరాన్ని ఎలా ఇచ్చాడు మళ్ళీ అలాగే ఇచ్చేస్తున్నాను ఆయనకి అంటాడు. మరి కబీర్దాస్ ఒక జన్మలో గురువుగారని మనం చదువుకుంటాం కదా, మరి కబీర్ చెప్పింది మనం గురువుగారు చెప్పినట్టే కదా, ఎందుకు మనం దాన్ని పట్టుకోం, తెలియక పట్టుకోం, తెలిసి పట్టుకోవాలి. అంటే మనం మౌనంలోకి వెళ్తే నేను భగవంతుడు నాకు ఎలాంటి శరీరం ఇచ్చాడో అలాగే ఇచ్చేసే మళ్ళీ అంటే అర్థం ఏంటి, భగవంతుడు ఎప్పుడు కూడా మన శరీరాన్ని పరమ పవిత్రంగా ఇస్తాడు. కాబట్టి మనం చేసే తప్పుల వల్ల మనం అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని చెడగొట్టుకుంటాం, పాడు చేసుకుంటాం. విజ్ఞానమయ కోశం కూడా అంత కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంచి మళ్ళీ ఆయన ఎలా ఇచ్చాడో ఆయనకు అలాగే ఇచ్చేసాను అని చెప్పిన మహోన్నత వ్యక్తి కవి. మనం కూడా మన గురుదేవుని అనుసరిస్తూ అనుకరించకూడదు, అనుసరించాలి. అనుసరించడం అంటే వాళ్ళు వెళ్ళి మార్గంలో వెళ్ళాలి, అంతేగాని ఆయన పంచి కట్టుకున్నాడు కాబట్టి నేను పంచి కట్టుకున్నాను, ఆయన మీసం తీసేస్తాను నేను తీసేస్తాను ఇలాంటివి కాదు. ఆయన ఏం తిన్నాడు నేను అది తింటాను అది కాదు. ఆయన ఏమి సాధనలు చేసి ఆ స్థితి సాధించారు. దాన్ని ఆలోచించాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా తెలిసినా కూడా మళ్ళీ రామాయణం రాసిందే మళ్ళీ రామాయణం రాయటం లాగా ఈ సాధనకు సంబంధించిన మాస్టర్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పారు. దాంట్లో నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు మీ ముందు ఉంచారు ఈ నవరాత్రి సాధన. ఇవేళకి అప్పుడు అసలు నవరాత్రిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే పగలుగా అది చేసే సాధన అంతా రాత్రి చేయాలి. పగలపూట అంతా చేసి రాత్రి శుభ్రంగా పడుకోవడం కాదు, రాత్రి ఎక్కువ చేయాలి. రాత్రిలో ఎందుకు ముఖ్యం అంటే రాత్రిపూట అమృతం కురుస్తూ ఉంటుంది, చంద్రుడి నుంచి కిరణాల్లోంచి అమృతం కురుస్తుంది. అమృతం అంటే మామూలుగా ఏమంటుకుంటాం మనం, మనకున్న భాష పరిజ్ఞానం ప్రకారం అది ఏదో తాగేసేది, తాగితే ఇంక మన చావం అంటారు. అమృతం అంటే అయిపోకుండా ఉండడం, తరగకుండా ఉండడం. ఎంత తీసినా అయిపోకుండా ఉందనుకోండి, సపోజ్ ఒక చెంబులో నీళ్ళు ఉన్నాయి, ఆ చెంబులో నీళ్ళు ఎలా పోసేస్తుంటే మళ్ళీ నీళ్ళు నిండా వచ్చేస్తుంది, అది అమృతం అంటే. అయిపోకుండా ఎప్పుడూ ఉండేది, కంటిన్యూస్, శాశ్వతంగా. గుంటూరులో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి, అంత పెద్ద గిన్నె నిండా అక్షతలు ఉంటాయి, ఆ అక్షతలు ఎలా తీసి మీద తెలిస్తే మళ్ళీ అక్షతలు నిండా వచ్చేస్తాయి. గిన్నె నిండా నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు ఇలా మనం పోసి తీర్థం ఇస్తే మళ్ళీ నీళ్ళు నిండా వచ్చేస్తాయి. బాబా గారు ఉంటారు అక్కడ షిరిడి బాబా, ఆయనే మన మీద అక్షతలు చదువుతారు కూడా. దాన్ని ధ్యానం చేసుకుంటే కూర్చుంటే ఆయనకి నచ్చితే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలంటే అమృతం అంటే తరగనిది, అయిపోనిది. దట్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాస్టబుల్, ఇన్ఎగ్జాస్టబుల్ అనమాట అది. అలాంటి స్థితి మనకు గురువుని ఆయన చేసిన సాధనని అనుసరించడం వల్ల ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఆ అమృత తత్వం మనందరం ప్రయాణించు. భౌతికమైన శరీరం ఎప్పుడు కూడా పడిపోతుంది, భౌతిక శరీరంతో సశరీరంగా వెళ్ళేవాడు చాలా తక్కువ ఉంది. తుకారం ఉంది, అలాగే మధుర బృందావనం, దాంట్లో హరివంశ కిషోర్జీ అనే ఒక ఆయన, ఆయన అలా చూస్తుండగానే మాయమైపోతుంది శరీరంతో సహా. ఇలా అక్కడక్కడ ఉన్నారు తప్ప అందరూ మొత్తం భౌతికంగా శరీరం వదలకుండా వెళ్ళేవాళ్ళు కాదు. ఈ శరీరం కాకుండా మన సాధన వల్ల మనం ఒక బ్రాహ్మీమయమైన శరీరాన్ని తయారు చేసుకుంటాం. అంతఃకరణ శరీరం అంటారు మాస్టర్ జ్వాలకులు. ఆ అంతఃకరణ శరీరం అనేది తయారవటానికి ఈ సాధన ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ పడిపోయినా ఆ అంతఃకరణ శరీరం ఎక్కడ కావాల్సిన అక్కడ ఏ పని కావాలన్నా పనిచేసే శక్తి కలిగి ఉంటుంది. ఆ శరీరం అక్కడ ఉన్న పంచభూతాల్లో అణువుల్ని లక్కుని ఒక శరీరంగా కట్టుకుని కసేపు అక్కడ కనిపించి మళ్ళీ మాయమైపోతుంది. ఆ శరీరానికి ఇంకా వాళ్ళు అనుకుంటారు, అలా తయారు చేసుకునే వాళ్ళు అనుకుంటారు, నేను ఇన్ని వందల సంవత్సరాలు ఈ పని చేస్తాను, అన్ని వందల సంవత్సరాలు ఆ బ్రాహ్మీమయమైన శరీరం అలాగే ఉంటుంది. అటువైపు మనల్ని తీసుకెళ్తారు. అమృతత్వం అంటే చాలామంది వెక్రీచిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్ సివి గారిని వెక్రీచారు, ఆయన చెప్పాడు ఆయనే పోయాడు కదా ఇంకా అమృతత్వం. ఆయన ఏం పోలేదు, ఆకాశంలాగా ఉన్నారు. ఈ ఆకాశం ఎక్కడ పోతుంది, ఎక్కడ పోదు, ఎక్కడ ఉంటుంది, మనం ఎప్పుడన్నా అనుకుంటే అక్కడ గాలి ఎక్కడ ఉంటుందండి, అంతగా ఉంటుంది. మరి అలాంటి ఇంట్లో ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నాం, అక్కడ మనకు గాలి కావాలి కాబట్టి స్విచ్ వేస్తే మన గదిలో గాలి తిరుగుతుంది, మనకు గాలి వస్తుంది, ఫ్యాన్ తిరగడం. అలాగ మనం మాస్టర్ నమస్కారం అంటే మాస్టర్ గారు అక్కడ కాసేపు ఇక్కడ ఎవడో పిలుస్తున్నాడని మనకు ఆయన సాన్నిధ్యాన్ని ఇస్తారు. అలాగే శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు పరబ్రహ్మణి నమః అన్నప్పుడు ఆయన కూడా కాసేపు ఇక్కడ ఎవడో పిలుస్తున్నాడు రా అని చెప్పి మనకు ఆయన సాన్నిధ్యాన్ని ఇస్తారు. మళ్ళీ మనసేపు ఉండాలి ఉండి ఆయన పనులు ఆయన చూసుకోవడానికి వెళ్ళిపోతారు. ఒకసారి అన్నారు, నన్ను తిట్టుకున్నానా సరే గుర్తు తెచ్చుకోండి, నాకు అది కావాలి. నన్ను గుర్తు తెచ్చుకోవడం కావాలంటే మీరు తిట్టుకుని గుర్తు తెచ్చుకుంటారా, నన్ను మంచివాడని గుర్తు తెచ్చుకుంటారా, నన్ను పొగుడుతూ గుర్తు తెచ్చుకుంటారా, నన్ను చెడుతూ గుర్తు తెచ్చుకుంటారా, మీ ఇష్టం. ఎలాగన్నా గుర్తు తెచ్చుకోండి, నన్ను గుర్తు తెచ్చుకోవాలంటే మీరు మిగతా వాళ్ళందరూ నమస్కారం పెట్టండి, ఈయన ఇంకా చిత్రం కాదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను గుర్తు తెచ్చుకోండి అంటే అంతే. రామకృష్ణ మంచివాడు కాదు అన్నా పర్వాలేదు. ఇవన్నీ మనం ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎందుకు అనకుండా ఎందుకో చెప్పుకున్నాం కదా. అసలు పరమ ప్రశాంత స్థితి రావాలి, మనం పవిత్రం అవ్వాలి, మన శరీరం భగవంతుడి శరీరం అని గుర్తుండాలి, భగవంతుడి ఈ శరీరం అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. అంతేగాని భగవంతుడు ఉన్నాడండి, నేను మందులు వేసుకోను అది తగ్గిపోతుంది రోగం అనకూడదు, అది తప్పు. పూర్తిగా అంత భగవంతుడి మీద ఆధారపడిపోతే రైట్, అదర్వైజ్ నో. అందుకని మనకు కత్తి పట్టుకొని ఒక తెల్లటి గుర్రం మీద కలికి అవతారం వస్తుందని ఒక భవిష్యవాణి కదా. కత్తి అంటే నిజంగా చేతిలో కత్తి పెట్టుకుని ఒకటి అందరిని చంపేయడం, కత్తి అంటే విచక్షణ జ్ఞానం, దానినే గాయత్రి ఇస్తుంది సద్బుద్ధి. కాబట్టి ఆ సద్బుద్ధిదాయకమైన గాయత్రినే తన స్వరూపంగా చేసుకుని మన మధ్య తిరిగి వాడిన పరమ పూజ్య గురుదేవులు కలికి అవతారం దాపింది ఏంటి? తెల్లటి గుర్రం అంటే ఏంటి? గుర్రం ఎప్పుడు మనలో ప్రాణశక్తికి గుర్తు. తెల్లగా ఉంటుందండి. తెల్లగా ఉంటుందంటే ఏ రకమైన రంగులు లేకుండా. తెలుపు దేనికి గుర్తు అంటే స్వచ్ఛతకి గుర్తు, పరమ పవిత్రతకి గుర్తు. సో ఆయనకి గురువు యొక్క పరమ పూజ్య గురుదేవులకి వాళ్ళ గురువు లేకపోతే పరబ్రహ్మం యొక్క కార్యక్రమ తప్ప ఇంకొకటి లేదు. అలాగా మనకు కూడా ఆ కార్యక్రమమే ఉంది. అందుకని మన రోజు కాసేపు మన సద్బుద్ధిదాయకమైన గాయత్రిని చేస్తూ మనలో ఆ శక్తి జాగృతం అవుతుంది అనుకోవాలి. మన మనస్సు పరమ ప్రశాంతం, మన బుద్ధి బుద్ధిలో లోపాలు పోవాలి. బుద్ధిలో లోపాలు పోతే సద్బుద్ధి వస్తుంది. విచక్షణ జ్ఞానం, వివేకం అంటాం. అందుకని హంసవాహనం, ఆ వివేకం దాన్ని హంసవాహనంగా చూపించారు. దాన్ని చేతిలో కత్తిగా కూడా చూపిస్తారు. ఆ ఖడ్గం ఎప్పుడు కూడా జ్ఞానము అనే ఖడ్గం. 15వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడు? ఈ ఖడ్గంతో నువ్వు ఈ సంసారమైన వృక్షాన్ని సమూలంగా కట్ చేసే అంట. కాబట్టి 15వ అధ్యాయం చదువుకుంటే మనకు ఒకసారి ఖడ్గాన్ని ధ్యానించడం వల్ల ఏంటి అనేది అర్థమవుతుంది. ఖడ్గమాల అని చెప్పి అమ్మవారికి ఒకటి ఉంటుంది. ఖడ్గమాల చేయటం వల్ల కూడా మనకు ఫస్ట్ వివేకం వస్తుంది. తర్వాత మిగతా అన్నీ పరిగెట్టుకుంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా మాస్టర్ కోరుతున్నాం. మంచి పరిణామ క్రమంలో ముందరకు వెళ్తే పరిణామ క్రమం గురించి ఇంకొకరు వచ్చింది. మనలో ఉన్న చేతనత్వ పొరలన్నీ కూడా పూర్తిగా వికసించాలి. అది పరిణామ క్రమం. చేతనత్వ విజ్ఞానం చెప్పండి అందరికీ అంటే అర్థం ఇదే. గాయత్రియే చేతనత్వ విజ్ఞానంగా ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా మనం ఎలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ ఆత్మ పరమాత్మతో సంపూర్ణంగా ఫోకస్లోకి వస్తుంది. ఇప్పుడు కెమెరా యూజ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది ఫోకస్ అంటే ఏంటో. మొహం మీద కాకుండా ఇంకెక్కడన్నా ఫోకస్ చేసేటప్పుడు మొహం బ్లర్ అయిపోతుంది కదా. అలాగే మొహం మీద కాకుండా బాడీ మీద ఫోకస్ చేశారనుకోండి తెలుస్తుంటుంది ఫోటోలో సరిగ్గా ఫోకస్ అవ్వలేదు. అలాగా మనం భగవంతుడికి మన మనస్సు మనం ఫోకస్ అవ్వాలంటే భగవంతుడి వైపు ఆత్మైన మనం ఫోకస్ అవ్వాలంటే మన మనస్సు శాంతంగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సు శాంతంగా ఉండటానికి మొదటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి. ఇవన్నీ చేయటం ఎందుకు అంటే గురువు చెప్పిన పనులన్నీ కూడా శ్రద్ధగా, గురువు చెప్పిన పనులన్నీ కూడా సంపూర్ణంగా చేయటానికి, ఏ రకమైన అహంకారం లేకుండా, గర్వం లేకుండా, దర్పము దంభము ఇలాంటివి లేకుండా, అణకుబతోటి వినయంతో, నాకు ఈ భాగ్యం పట్టించాడు గురువు అని ఒక చక్కటి కృతజ్ఞతని ఆయనకి తెలుపుతూ ఎంతో ప్రేమతో పనిచేయాలంటే మనం ఈ సాధనలన్నీ చక్కగా చేసుకోవాలి. ఎవరితో పోటీ లేదు మనకు, మనకు మనమే పోటీ. వాళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎన్ని మాలలు చేశారు, ఈ పరిస్థితులు అనవసరం. మనం ఎంత చేసుకున్నాం అనేది మనకు, మనం ఎంత మనస్సును ప్రశాంత పరిస్థితిలోకి తెచ్చుకున్నాం అనేది మనకు చాలా ముఖ్యం. అలాంటి పరమ ప్రశాంత స్థితి ఈ గ్రూపులో ఒకళ్ళు తెచ్చుకుంటే చిత్రంగా ఇది అందరికీ అంటుకుంటుంది. సో మనం మన కోసం చేసుకుంటూ ఉన్నా మనకు తెలియకుండానే గ్రూప్లో అందరికీ కూడా చక్కటి సహాయం చేసిన వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఇదంతా కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, దానికోసం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు వర్జన్య వృద్ధి సస్యజాని బ్రాహ్మణ సూత నిర్భయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా పశ్యంతు ఉత్తమాపునః పుత్రా పుత్రిణస్సుంతు పుత్రిణస్సుంతు బహుత్రిణః నిర్ధన స్వధనస్సుంతు జీవంతు శరదాం శరం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ స్వార్థం మా పరమార్థం గమయ యవ్యవస్థ మా సువ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.